గురుదేవ, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ గురవే నమః. ప్రతినిత్యము జ్ఞాన భిక్ష పెడుతున్న గురుదేవుల పాద పద్మాలకు నమస్కరిస్తూ, అమ్మగారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాయి గురుదేవ. అందరూ భగవద్గీత ముగింపు పైన భగవద్గీతను గురించి చాలా మంది చక్కగా వివరించారు. నా వంతు నేను కూడా మీరు చెప్పిన మాటల్ని, మీరు చెప్పిన విషయాలని కొన్ని మీ ముందు చెప్పడానికి ముందుకొచ్చాను గురుదేవ. అసలు భగవద్గీత గురుదేవ మీరు బోధ చేయలేదు గురుదేవ, నిజంగా మీరు హితోపదేశం చేసేస్తారు. ఒక భగవద్గీతని ఒక ఉపదేశం మాదిరి చేసేస్తారు. అది ఈ 18 అధ్యాయాలు శాస్త్రాన్ని శాస్త్రంతో పోల్చి చెప్పారు గురుదేవ. కొన్ని సన్నివేశాలు మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. కర్మలు ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మలు, దీనిని కర్మషట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కంతో పోల్చి ఎంత చక్కగా విపులంగా చెప్పారో వర్ణనాతీతం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది దీన్నే ఇంకొక విధంగా, దేహాన్ని శుద్ధి చేసేది కర్మయోగం, మనస్సును శుద్ధి చేసేది భక్తి యోగం, బుద్ధిని శుద్ధి చేసేది జ్ఞానయోగం. మళ్ళీ దీన్నే ఇంకొక విధంగా మీరు ఎలా చెప్తారో చూడండి, కర్మలు చేయటానికి దేహం ప్రధానం, భక్తికి మనస్సు ప్రధానం, జ్ఞానానికి బుద్ధి ప్రధానం. ఇలా మీరు ఎలా కంపారిజన్ ఎలా చేస్తారంటే, అద్వైత సిద్ధాంతానికి ఏ మాత్రం తీసుకోకూడదు. మరి అదే మాదిరి కొన్ని అధ్యాయాలు అయితే ఒక అక్షరంతో పూర్తి అధ్యాయం అర్థమవుతుంది గురుదేవ, అంటే లేదా ఒక పదంతో ఆ పూర్తి అధ్యాయం మనకు బోధపడిపోతుంది. అంటే ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే అధ్యాయం చివరన మనకు అర్థమవుతుంది. మీరు మొదట్లో చెప్పేసి ఉంటారు. ఇప్పుడు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము, 3వ అధ్యాయంలో ఏమో పరమాత్మ కర్మలను చేయుంటాడు, 5వ అధ్యాయంకి వచ్చేకాడికి కర్మలను సన్యసించముంటాడు. ఇది చాలా ఎంతో డౌట్గా ఉండేది గురుదేవ. మీరేం చేశారంటే కర్మలో సన్యాసం, లో అనే అక్షరం మాత్రం యాడ్ చేశారు, పూర్తి అర్థం వచ్చేసి. అదే మాదిరి 6వ అధ్యాయంలో బహిరంగ సాధన ఆంతరంగ సాధన చెప్పారు, చాలా చక్కగా వివరించారు. అక్కడే ఒక అష్టాక్షరి మంత్రాన్ని కూడా నేర్పించారు, శుచీనాం శ్రీమతాం గేహే అనేది అష్టాక్షరి మంత్రం అని కూడా చెప్పారు. అక్కడే ఆ అధ్యాయంలోనే తత్వమసి మహావాక్యాన్ని కూడా వివరించేశారు గురుదేవ. ఎంత చక్కగా చెప్పి, అసలు ఈ తత్వమసి మహావాక్యాన్ని మీరు ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా వివరించారు అని అంటే, అసలు మొన్న బ్రహ్మ సూత్రాలలో 2వ పాదంలో చెప్పారు గురుదేవ అవస్థాత్రయాన్ని జోడించి, అసలు ఎన్ని విధాలుగా నేర్పించారండి తత్వమసి మహావాక్యాన్ని. 6వ అధ్యాయంలో 3 శ్లోకాలతో తత్వమసి వాక్యాన్ని వివరించారు. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన త్వం. అంటే అన్ని 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 ప్రాణులు, అన్ని ప్రాణులు తనలోను, తనలో అన్ని ప్రాణులు త్వం. తత్క వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి తత్. అంతటా పరమాత్మను, అన్నింట్లో పరమాత్మను తత్. మళ్ళీ ఇంకొక శ్లోకంలో అవి లైన్ గానే ఉన్నాయి ఈ మూడు శ్లోకాలు. సర్వభూత స్థితం వ్యోమాం భజత్యే కత్వమాస్థిత సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అతడు తనకన్నా వేరు కాదు, అతడే తాను, తానే అతడు అసి. దీనే ఇంకా మా లెవెల్కి దిగొచ్చి మీరు ఎలా చెప్పారు అని అంటే, జీవుడు సాధనలు చేసి ఉపాధిని తొలగించుకోవాలి. త్వం ఉపాధి లేనటువంటి పరమాత్మ తత్. ఉపాధి వదిలించుకున్న జీవుడే ఉపాధి లేని దేవుడు అసి. అంటే మీరు కంపారిజన్ ఎట్లా అది చూడండి. సిద్ధాంతానికి ఏ మాత్రము తీసుకోకూడదు. ఎంత చక్కగా చెప్తారంటే ఆ మాదిరి ఆరో అధ్యాయంలో చెప్పారు. ఏడవ అధ్యాయంలో విజ్ఞాన యోగాన్ని మీరు ఏమని వర్ణించారంటే సృష్టి క్రమం అని చెప్పేశారు. నిజంగా అది సృష్టి క్రమం విజ్ఞాన యోగం. అక్కడ అపరా ప్రకృతి పరా ప్రకృతి చెప్పి నేర్పించారు. అసలు ఈ అపరా ప్రకృతిని మీరేం చెప్పేశారంటే ఒక్క పదంలో స్వభావము అనేశారు. పరా ప్రకృతిని ఏం చెప్పారంటే స్వరూపము అనేశారు. అయిపోయింది కుర్తవ. ఆ చాప్టరు శ్రద్ధగా వింటే స్వభావము స్వరూపము, స్వరూపము అనేది పరమాత్మ, స్వభావము అనేది జీవుడు. అది అపరా ప్రకృతి. అపరా ప్రకృతి కూడా జడమే, జీవుడు కూడా జడమే, పరమాత్మ లేనప్పుడు జీవుడు కూడా జడమే అనేది చక్కగా అందులో అందులో వివరించారు గురుదేవ. ఇప్పుడు ఇంకా ఎనిమిదో అధ్యాయాన్ని, ఇదేమో సృష్టి క్రమం అని చెప్పారు ఏడవ అధ్యాయాన్ని, ఎనిమిదో అధ్యాయాన్ని మీరేమని వర్ణించారంటే ఒక్క పదంలో లయక్రమం అనేశారు. అదేమో సృష్టి క్రమము, ఎనిమిదో అధ్యాయమేమో లయక్రమం. అంటే నిజంగా గురుదేవ ఈ ఎనిమిదో అధ్యాయం ఇప్పుడు మీకు బ్రహ్మసూత్రాల్లో నేర్పిస్తున్నది ఏది, ఈ జీవుడి ప్రయాణం, దేవయాన మార్గం, పితృయాన మార్గం మాకు ఎనిమిదో అధ్యాయంలో ఎలా నేర్పించారంటే అసలు ఎవ్వరూ ఎక్కడా చెప్పుకుంటారు గురుదేవ. ఎనిమిదో అధ్యాయాన్ని మాత్రం అసలు మీరు దానికి చార్ట్లు వేసి, చార్ట్లు చూపించి, అక్కడ కూడా బృహదారణ్యకోపనిషత్తు, చాంద్రిగ్యోపనిషత్తు, కౌశితికీ ఉపనిషత్తు, మూడు ఉపనిషత్తులను పోల్చి ఈరోజు కూడా మీరు ఇప్పుడు చెప్పారు దాన్ని. భలే చెప్పారు. ఎనిమిదో అధ్యాయం విన్న తరువాత ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాలు మీరు చెప్తా ఉంటే మాకు నీల బాటక ఉంది. ఈ దేవయాన మార్గము, పితృయాన మార్గము, సగుణోపాసకుడు, నిర్గుణోపాసకుడు పూర్తి అర్థం మాకు ఎనిమిదో అధ్యాయంలో నేర్పించేశాడు ఎప్పుడో ఒకటిన్నర సంవత్సరం ముందు. అంటే అక్కడ మీరు ఇప్పుడే చెప్తారు అగ్నిజ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం, అది సగుణోపాసకుడికి. జీవుడు ప్రయాణం అక్కడ అతివాహక దేవతలు అని అన్నారు. అతివాహక దేవతలు, అతివాహక దేవతలు అగ్ని అచ్చి అచ్చి దేవత ప్రయాణం అనేసి, అచ్చి అనంటే అగ్ని, పగటి భక్తలు అచ్చి దేవత అని చెప్పారు. నిజంగా గురుదేవ ఈ పంచప్రాణాలలో మీరు అక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఉదాన వాయువు పని జీవుడు ఎప్పుడు సాస్తాడా, దాని తర్వాత నాకు పని వస్తుంది అనేసి కాసుకొని ఉంటుందంట. మీరు చెప్పింది ఉదాన వాయువు, అసలు ఆ ఉదాన వాయువు ఎలా ఒక్కొక్క స్టేషన్కి అందిస్తుంది అనేది మరి చక్కగా అక్కడ నేర్పించారు గురుదేవ. అంటే పగటి దేవత, శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, అదే మాదిరి చాలా నేర్పించారు గురుదేవ. అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, సంవత్సర అభిమాన దేవత, మళ్ళీ వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, వరుణుడు, ఇంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మడు. ఆ మాదిరి ఎంత చక్కగా మాకు చాట్ వేసి, అసలు 8వ అధ్యాయము అసలు ఎక్కడా ఎవరు చెప్పుండ్రు గురుదేవ. అదే మాదిరి గురుదేవ ధూమో రాత్రి సదా కృష్ణ షణ్మాస దక్షిణాయుడు, అది కూడా పితృయాన మార్గము, సకామ కర్మ, సకామ కర్మ, సకామ కర్మ యోగి వాడికి చీకటి మార్గం. ధూమము అంటే ధూమ అభిమాన దేవత అంతా ఇది ఉదాన వాయువే ఒక్కొక్క స్టేషన్ కి. రాత్రి అభిమాన దేవత కృష్ణపక్షము, దక్షిణాయనము, ఆ మాదిరి పంచాగ్ని విద్య, మరలా తిరుగు ప్రయాణం, ఈ మాదిరి దాంట్లో చెప్పారు. ఆ అధ్యాయంలోనే రెండు మహావాక్యాలు కూడా మీరు చూపించారు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అనేసి ఈ రెండు మహావాక్యాలు కూడా అక్కడ వివరించడం జరిగింది. ఆ మాదిరి 8వ అధ్యాయం చెప్పారు గురుదేవ. అసలు అది 8వ అధ్యాయం మా ప్రయాణం గురుదేవ. అసలు జీవుడు ప్రయాణం బాగుంది. అదే మాదిరి 9వ అధ్యాయానికి వచ్చేకాడికి రాజవిద్య రాజగుహ్య యోగంలో అక్కడ యోగక్షేమం వహామ్యహం అంటే అనన్య భక్తి, శ్రద్ధ, ఈ రెండు ఉంటే మోక్షం కరతలా మనకం అనేది ఆ చక్రలో బాగా చక్కగా నేర్పించారు. 10వ అధ్యాయంలో పరమాత్మ విభూతులు, 75 విభూతులు, అది మీరు దానికి మాకు ఎలా వాచ్యార్థమే కాదు గురుదేవ, మాకు లక్ష్యార్థాన్ని కూడా చక్కగా నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ సరోవరం అని అనుకోండి. సరో అంటే ఒక చోట సరోవరం అనే చోట సేనానీనాం అహం స్కంద సరసామస్మ సాగర అనే చోట సరోవరాన్ని, ఎన్ని సరోవరాలు ఉన్నాయి అనేది మాకు ఎంత చక్కగా అసలు మాకు తెలియదు. అవన్నీ మానస సరోవరం అని, బ్రహ్మ సరోవరం అని, నారాయణ సరోవరం అని, ఆ మాదిరి ఎన్నో 4-5 సరోవరాలని ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా దాంట్లో నేర్పించారు. ఇంకొకటి అద్భుతమైంది ఏమంటే సర్పణామస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగానం, ఇవి రెండు పక్కన పక్కనే వస్తుంది గురుదేవ ఈ పాములను గురించి. ఇప్పుడు సర్పణామస్మి వాసుకి అన్నప్పుడు అది దానికి మీరు విషముతో కూడిన పాములని, అనంతశ్చాస్మి నాగానం అని అన్నప్పుడు విషము లేని అనేక శిరస్సులు కలిగిన నాగులని. ఎంత అసలు ఇది ఎవరు చెప్పరు గురుదేవ. ఈ మాదిరి ప్రతి విభూతికి లక్ష్యార్థంతో మాకాడ పోల్చి అక్కడ నేర్పించారు గురుదేవ. ఇంకొకటి విశ్వరూప సందర్శన యోగంలో అక్కడ కూడా మీరు విశ్వరూపాన్ని ఎన్ని రూపాలుగా చూపించారు, ఎన్ని రూపాలు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మీరు అక్కడ మాకు నేర్పించారు. సృష్టి సమయంలో గంభీర స్వరం, గంభీర స్వరూపమని, పోషణ సమయంలో శాంత స్వరూపమని, ప్రళయకాలంలో భయంకర స్వరూపమని, ఇది భయంకర స్వరూపం అనేసి ఈ మాదిరి 3 స్వరూపాన్ని చూపించి అక్కడ ఇంకొక అద్భుతంగా ఒకటి చెప్పారు గురుదేవ, స్థవరాజ్యం. స్థవరాజ్యం అనేది నిజంగా అసలు విష్ణు సహస్రనామం చదవతే ఎట్లా స్వామిని వర్ణిస్తామో ఆ మాదిరి మీరు, ఇది పారాయణకి చాలా మంచిది. స్థవరాజ్యం శ్లోకం 15వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు, పశ్యామి దేవాం తవ దేవదేహే అనే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆఖ్యాహిమేకో భావానుగ్ర రూపో అనే శ్లోకం వరకు ఇది ఒక స్థావరాజ్యం అని అంటారు. దీన్ని పారాయణకు చాలా మంచిది, నిజంగా అది పారాయణకు చాలా మంచిది. గురుదేవ అది ఆ మాదిరి దాన్ని చెప్పారు. 15వ అధ్యాయం, 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం, ఇంకా భక్తి యోగం. అసలు భక్తికి డెఫినేషన్, భక్తికి నిర్వచనము 12వ అధ్యాయమే గురుదేవ అంత బాగా వివరించారు. అసలు భక్తి అని అంటే దానికి 36 లక్షణాలు నేర్పించారు. 36 లక్షణాలు ఉంటేనే భక్తి, అదే డెఫినేషన్. అసలు అక్కడ మీరు ఒక మంచి అద్భుతమైన కొటేషన్ ఇచ్చేశారు గురుదేవ. ఎందువల్లంటే మందు సీసాను మందుగా బాధించటం ఎలాంటిదో, విగ్రహాన్ని మాత్రమే భగవంతునిగా భావించటం అలాంటిది. అంతే, ఆ అధ్యాయం పూర్తిగా ఆ కొటేషన్లో వచ్చేసింది. ఆ మాదిరి అది నేర్పించారు. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞుడు విభాగ యోగంలో దాన్ని క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ కలిసి ఉన్నప్పుడే మొత్తాన్నే క్షేత్రము అని అంటారని, క్షేత్రము క్షేత్రజ్ఞుని విడదీసి తెలుసుకుంటేనే యథార్థ స్వరూపం తెలుస్తుందని దాంట్లో చక్కగా వివరించారు. దాంట్లో కూడా ఒక కొటేషన్ ఇచ్చారు, క్షేత్రాలు అనేకం క్షేత్రజ్ఞుడు ఏకం. ఎంత బాగా చెప్తారంటే మీరు ఒక్కొక్క అధ్యాయంలో క్షేత్రాలు అనేకం క్షేత్రజ్ఞుడు ఏకం అనేసి అందులో అమానిత్వ గుణాలంతా వచ్చేసింది. ఇంకా అన్ని చాప్టర్లో 14వ అధ్యాయంలో అక్కడ కూడా గుణాలు, గుణాలకి కర్మలకు కర్త, గుణాలతో కూడిన మనస్సు అని, కర్మఫలాలను అనుభవించేది కూడా ఆ మనస్సే అని, మరి నేనెవరు, నేనెవరు అనేది సాక్షిగా ఉండే ఆత్మను అనేది బాగా నేర్పించారు అక్కడ. అసలు అక్కడ కూడా ఒక కొటేషన్ ఇచ్చారు, గుణాలను బట్టి ప్రేరణ, ప్రేరణ బట్టి కర్మ, కర్మలకు కర్త గుణాలే, నేను సాక్షి అయిన ఆత్మను అనే విధంగా అక్కడ ఒక కొటేషన్ అద్భుతంగా ఇచ్చారు. ఇందులో గుణాతీతన లక్షణాలు చెప్పుకున్నారు పరమాత్మ. ఇంకా 15వ అధ్యాయం గురుదేవ పురుషోత్తమ ప్రాప్తి యోగం భలే చెప్పారు గురుదేవ. పురుషోత్తమ ప్రాప్తి యోగం, మేము తల క్రిందుగా ఉండి చెట్టు తల క్రిందుగా ఉంది అనేసి భావిస్తా ఉన్నాం. మేము తల క్రిందుగా ఉండము, చెట్టు తల క్రిందుగా ఉంది. అసలు ఇక్కడ జీవుడు తెలివిని గురించి 15వ అధ్యాయంలో చెప్పారు గురుదేవ. దాన్ని కానీ వింటే నిజంగా అది మాకు కొరడా దెబ్బలు గురుదేవ, అది నిజంగా మాకు కొరడా దెబ్బలు. అది అంత ఇప్పుడు చెప్పడానికి కూడా టైం చాలా కాలాతీతం అవుతా ఉంది. కాబట్టి అక్కడ మనస్ అక్కడ మీరు ఎంత మనషష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి అనేది ఎంత చక్కగా వివరించారంటే, 6 మనషష్టాని ఇంద్రియాన్ని జ్ఞాని 5 జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు, ఇది మాత్రమే గురుదేవ మాతో ఉంటుందని. జీవుడు ఎన్ని శరీరాలు ధరించినా ఈ జ్ఞానేంద్రియాలు 5 మనస్సు మాత్రం మారదని, ఇవి ఎక్కడ ఏ కొత్త శరీరం ధరించినా ఈ 5 పోయి దానికి జోడించుకుంటుందని అక్కడ భలే దానికి. అసలు ఆ శ్లోకానికి మీరు ఎలా నేర్పించారు అనే దానికి ఇంకా అది వర్ణనాతీతం గురుదేవ. అసలు ఈ ప్రకృతి అక్కడ చెప్పినప్పుడు మీరు జీవుడిని శరీరంలో నుంచి ప్రకృతి బలీయంగా లాగేస్తుంది అంట. మీరు చెప్పాలి 5 జ్ఞానేంద్రియాలు మనస్సు, దాన్ని మీరు ఇప్పుడు ఎన్నోసార్లు మాకు నేర్పించారు. అసలు ప్రాణం పోయేటప్పుడు 1 లక్ష తేలు కుట్టినంత బాధ ఉంటుందని ఎన్నోసార్లు మాకు చెప్పున్నారు. ఆ శ్లోకాన్ని బాగా చక్కగా మాకు పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని బాగా వివరించారు. ఇంకా 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము, నిజంగా గురుదేవ అక్కడ మీరు ఎలా చెప్పారంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యునితో తన సైన్యాన్ని వర్ణిస్తా ఉన్నాడు. అక్కడ 1వ అధ్యాయంలో తన పాండవ పక్షంలో ఉండే సైన్యాన్ని 3 శ్లోకాలతో, తన సైన్యాన్ని మాత్రం ఒక శ్లోకంతో ద్రోణాచార్యునికి వివరించాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ 16వ అధ్యాయంలో మూడు శ్లోకాలతో దైవీ గుణాలను, ఒక శ్లోకంతో ఆసురీ గుణాన్ని పరమాత్మ చెప్పినట్లు చక్కగా పోల్చి మాకు వివరించారు గురుదేవ. దైవాసుర సంపద విభాగ యోగం, అదే మాదిరి 17వ అధ్యాయం వచ్చి శ్రద్ధాత్రేయ విభాగ యోగం, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఓం తత్సత్ అనే వివరణ ఎంత చక్కగా నేర్పించారు అని అంటే, అస్సలు ఓం తత్సత్ చెప్పాలంటే ఒక గంట కావాలి గురుదేవ. ఆ మాదిరి మాకు నేర్పించారు ఓం తత్సత్ అనేది. అక్కడ 17వ అధ్యాయంలో కూడా ఆసురీ గుణాలను ఎలా తొలగించుకోవాలో తెలిపి అధ్యాయము 17వ అధ్యాయం అని చెప్పారు. ఈ ఆసురీ గుణాలకంతా కారణము ఎలా ఉంటుందో, శ్రద్ధ ఎంత గొప్పదో సిద్ధి అంత దగ్గర అనేది మీరు చక్కగా నేర్పించారు. ఇంకా 18వ అధ్యాయం, అసలు 18వ అధ్యాయం చెప్పేటప్పుడు సంజయుడు విశ్వరూపాన్ని వర్ణించే విధాన్ని మీరు ఎలా చెప్పారంటే, సంజయుడికి కానీ ఛాన్స్ ఇచ్చి ఉంటే విశ్వరూ పరమాత్మ విశ్వరూపాన్ని వర్ణించాలి అని ఛాన్స్ ఇచ్చుంటే భగవద్గీత కన్నా కూడా సంజయ్ గీత ఎక్కువై ఉంటుందని చెప్పారు. ఆ మాదిరి సంజయుని పాత్ర మాత్రము ఎంత మాకు ఒక దగ్గర దగ్గర ఒక 5 రోజులు చివరి శ్లోకాలు చక్కగా నేర్పించారు. మళ్ళీ చివరగా కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ అనే దాన్ని కూడా 3 శతకాలతో కంపేర్ చేసి చెప్పారు. అది ఎట్లా అంటే, కరిష్యే ఆచరిస్తాను ఇది కర్మకు చిహ్నం, తవ నీ యొక్క ఇది భక్తికి చిహ్నం అని, వచనం పలుకులు ఇది జ్ఞానానికి చిహ్నం అనేసి చక్కగా వివరించారు. నిజంగా గురుదేవ మీరు మాకు భగవద్గీతని రోజుకు ఒక్క శ్లోకం తరపున మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఎంత చక్కగా నేర్పించారో దానికి చెప్పడానికి మాటలు లేదు. అదే మాదిరి అసలు ఈ ప్రవీణ్ గారి దయ ఈ సత్సంగంలో ఉంటే చాలు. ఈ సత్సంగాన్ని వారు ఎలా తయారు చేశారు, నిజంగా వారి కృషి అని గురుదేవ మిమ్మల్ని చూపడం మాకు వారి కృషి అయితే వర్ణనాతీతం. అసలు వారు ఒక మాట అన్నారు గురుదేవ, జనవరి 6వ తారీఖు అమ్మగారి ప్రోగ్రాంలో మన ప్రవీణ్ గారు ఏమన్నారంటే, ఈ సత్సంగంలో ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడో ఉన్న ఆణిముత్యాలంతా ఒకటిగా అయ్యాము. ఎటువంటి మాట గురుదేవ, అది లైఫ్ లో మర్చిపోకూడదు. అటువంటి ఆణిముత్యాలు, అసలు ఆత్మ బంధువులు అని అంటే ఈ దేహంతో ఈ దేహంలో జీవుడు పోయేశాడంటే ఈ దేహంతో ఉండే బంధుత్వం తెగిపోయేసి, కానీ ఆత్మ బంధుత్వం అట్లా కాదు. ప్రతి జన్మలో టచ్లో ఉంటామో పరమాత్మతో ఐక్యమయ్యేంత వరకు ఆత్మ బంధుత్వం ఉంటుంది అనేది బాగా అర్థమైపోయేసింది. ఇవంతా కూడా గురుదేవ నీ దయా కృపే. నాకు కూడా క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు తర్వాత అని అంటారు కదా, చెప్పారు కదా మొన్న అమ్మగారు ఒకసారి, జూముకు పూర్వము జూముకు తరువాత ఎంత తయారయ్యాము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు గురుదేవ. ఆ మాదిరి మమ్మల్ని రోజు మమ్మల్ని కూర్చోబెట్టి మీరు జ్ఞానబోధ చేస్తున్నారు. అటువంటి గురుదేవుల పాదపద్మాలకి, అమ్మగారి పాదపద్మాలకి నిజంగా అడ్మిన్ వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పాలో తెలీదు. అదే మాదిరి ఇటువంటి సత్సంగంలో నన్ను చేర్చిన మహని ఆయనకు కూడా దేవన్నే నన్ను చేర్చేశారు, ఇప్పుడు లైవ్ లో ఉంటాడు, ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ గురుదేవా నీ పాత పద్మ.